తెస్సలొనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తెస్సలొనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగాని ఒకనికొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగజేయుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా జీవితం అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన నూతన దినాన్ని బట్టి, రవి తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. దేవా మీకు వందనాలు. మీరు ఇచ్చిన దివ్య గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. అనగిన ప్రార్థన సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. మమ్మల్ని ఉదయకాలం ఆరాధనలోకి నడిపిస్తా ఉన్న ఆ తిరుపతి సహవాసాన్ని మీరు బలపరచండి. ప్రభా, ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతా ఉన్నాం, ఉదయకాలం నుంచి ప్రారంభమవుతా ఉన్నాం. VBS లో కూడా చిన్నపిల్లలకి ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ, సాయంకాలం ఐక్య ఆరాధనలోనూ ప్రభా మీ సన్నిధిని కోరుకుంటూ, మమ్మను దర్శించే దేవుడు అని, మాతో మాట్లాడే దేవుడు అని, మాకు చాలా దేవుడు అని నమ్మి స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, మరొకసారి మీ అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తెస్సలొనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ఆయన రాకడలో ఉన్న ఆశీర్వాదాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. అట్లాగే 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన రాకడ కొరకు ఎట్లా సిద్ధపడాలో 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనాల్లో రాయబడితే, 5వ అధ్యాయం 11వ వచనంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు సంఘక్షేమం కొరకే పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. 2 ప్రాముఖ్యమైన విషయాలు, ఆ 2 తెస్సలొనిక సంఘంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి వాటి విషయంలో. కాబట్టి ఆ 2 రాయబడ్డ మాటలు, 1 ఆదరణ, 2 క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్ అండ్ కంఫర్టింగ్ వన్ అనదర్. అక్కడ రాయబడ్డ మాటలు 5వ అధ్యాయం 11వ వచనంలో. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే, ఆల్రెడీ తెస్సలొనిక సంఘంలో అది జరుగుతూ ఉంది. తెస్సలొనిక సంఘానికి పౌలు భక్తుడు చెప్పినట్లుగానే ఆ సంఘం విధేయత చూపిస్తుంది, అది పాటిస్తుంది కూడా. ఏంటి ఆ విషయాలంటే, 11వ వచనం 2వ భాగంలో మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి, ఒకరినొకడు ఆదరించండి అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కావున ప్రిలరా, మనం సంగముగా దేవుని బిడ్డలుగా తెస్సలొనిక సంఘములో ఉన్న ఈ మంచి పనిని, తెస్సలొనిక సంఘంలో జరుగుతున్న ఈ కార్యాన్ని మనం కూడా మన సహవాసాల్లో, మన సంఘాల్లో, ఇందులో మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ఈ 5వ అధ్యాయము 4వ వచనంలో మన వెలుగు సంబంధము అని రాయబడింది. 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కాబట్టి రెండు రాజ్యాలు, వెలుగు రాజ్యం, చీకటి రాజ్యం. రెండు వర్గాలు, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. సంఘం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆయన చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడింది సంఘం. కాబట్టి ఆ వెలుగు సంబంధులు ఎలా ఉండాలో అన్న నియమాలు ఆయన మాట్లాడుతూ, ఆ వెలుగు సంబంధుల్లో ఈ రెండు కనిపించాలి, రాజ్య సంబంధుల్లో ఈ రెండు కనిపించాలి. ఒకటి ఆదరణ, రెండు క్షేమాభివృద్ధి. ఈ 5వ అధ్యాయం 11వ వచనంలో ఒకనినొకడు ఆదరించండి, ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలగచేయండి. మనం దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. కానీ దేవుడు అన్ని ఆయన చేయాలనుకోవట్లేదు. మనలో ఆయన క్యారెక్టర్, ఆయన ఎట్టివాడో మనం కూడా అలాంటి వారుగా ఉండాలని, ఆయన స్వభావంలో కాలువారం కావాలని ఆయన మనల్ని చేయమంటున్నాడు, మనల్ని చేయమంటున్నాడు. అందుకే ఒకరినొకడు ప్రేమించుకునుడి అన్న మాట రాయబడింది. ఒకరినొకడు తనకంటే యోగ్యులుగా హెచ్చించుకోండి అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ఒకరిని భారాలు ఒకడు భరించండి అని గలతీ పత్రికలో రాయబడింది. ఒకరిని భారాలు మరొకరు భరించండి, ఒకరినొకడు విధేయత చూపించండి, ఒకరినొకడు హెచ్చరించండి. నేను ఒకరినొకడు వన్ అనదర్ ఒకరు ఇంకొకరికి బలపరచాలి, ఆదరించాలి, ప్రేమ చూపించాలి, దిద్దుబాటు చేయాలి, గద్దించాలి, బోధించాలి, హెచ్చరించాలి. ఈ మాటలు కొత్త నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా చూడగలుగుతాం. కాబట్టి ఒంటరిగా ఉంటే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను ఒంటరిగా ఉండి నా భక్తి జీవితాన్ని నేను కొనసాగించుకుంటాను, నా ప్రార్థన నేను కలిగి ఉంటాను, నా ఆరాధన నేను చేసేసుకుంటాను, నాకు ఇంకెవరు అక్కర్లేదు అని ఒకవేళ అనుకుంటే, నేను జ్ఞాపకం చేసే మాట, కొత్త నిబంధన గ్రంథం ఒంటరి విశ్వాసి కొరకు మాట్లాడడం లేదు, ఒంటరి విశ్వాసి కోసం మాట్లాడడం లేదు, సంఘం కొరకు మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో నేను నా సంఘమును కడతాను, నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవచాలవు అన్నాడు. ఆయన ప్రణాళిక సంఘం, ఆయన మొదటి రాకడలో భూమి మీదకి వచ్చి స్థాపించింది సంఘం. ఆ సంఘ నియమాలు, ఆ సంఘం ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. ఆ సంఘం ఆయన సంపూర్ణత అని కూడా మన ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం చివరి మాటలు చదువుతాం. అంతకు మించి దేవుడు వేరే సిస్టాన్ని కోరుకోవట్లేదు. ఇంకొక సిస్టమ్ మీద ఇంకొకటి అవసరం అని కూడా ఆయన చెప్పలేదు. ఇక అదొక్కటే, నేను నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవలేనంత బలమైన వ్యవస్థగా ఆ సంఘం ఉంటుంది అని ఆయన మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరం, ఆయన బాడీ, ఆయన ఆ సంఘానికి శిరసు, ఆ సంఘం ఆయన శరీరం. 22వ వచనం ఆ మాట రాయబడింది, ఆయనను సంఘమునకు శిరసుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఆ సంఘము ఆయన సంపూర్ణత. సంపూర్ణం అంటే ఇంకొకటి దేవుడు కోరుకుంటాడు, ఇంకొక దాని మీద దేవుడు ఆధారపడతాడు అనుకోవడానికి వీల్లేదు, చాలు ఇంకొక సిస్టమ్ అక్కర్లా. కావున ప్రభునంద పిల్లరా, మనం సంఘ జీవితం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవాలి. అందుకే కొత్త నిబంధన గ్రంథం అంతట్లో ఒకరినొకడు వన్ అనేదారు, ఒకరు ఇంకొకరిని మేలు చేసేవారుగా, ఒకరు ఇంకొకరిని ఆదరించేవారుగా, బలపరిచేవారుగా, గద్దించే వారిగా ఉండాలి అన్నది ఎక్కువగా మనం చూడగలం. ప్రాముఖ్యంగా మన ధ్యాన భాగంలో ఒకరినొకడు ఆదరించండి అన్నమాట రాయబడింది, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి అన్నమాట రాయబడింది. సాధారణంగా వాక్యం చదువుతా ఉన్నప్పుడు నా సంఘం నాకు అలా చేస్తుందా అని ఆలోచించే శోధనలో పడతాం. అందుకే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. నాకు ఇలా చేయాలి అని కోరుకోవటం అది మళ్ళా నా అన్న స్వభావం స్వార్థం అవుతుంది. మనం చేయడం ప్రారంభించాలి, మనమే దీన్ని చేయాలి. కాబట్టి నేను నా సహోదరులకు ఆదరణ కలిగించాలి అని వాక్యం చెప్తుంది. నేను నా సంఘంలో ఉన్న సహోదరులకు క్షేమాభివృద్ధి కలుగ చేయాలి అని వాక్యం చెబుతుంది. నేను అలాగే ఉన్నానా అని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. కాబట్టి ఈ రెండు విషయాల మీద మనం బైబిల్ యొక్క బోధన చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి మాట మీరు టైటిల్ పెట్టుకుని రాసుకునే వాళ్ళ ఉంటే తప్పకుండా మీరు నోట్ చేసుకోవాల్సింది, ఆదరణ క్షేమాభివృద్ధి అని అని మీరు టైటిల్ పెట్టుకోవచ్చు. రెండు అంశాల మీదే నేను మాట్లాడతాను. అందులో 5వ అధ్యాయం 11వ వచనంలో ఒకరినొకడు ఆదరించుడి అని రాయబడింది. ఆదరణ అన్న మాట ఇంగ్లీష్ లో కంఫర్ట్, గ్రీక్ వర్డ్ దానికి వాడబడింది పారాకాలియో అన్న పదాన్ని వాడారు. పారాకాలియో అన్న పదాన్ని వాడారు. సో పారాకాలియో అన్న మాటకి అర్థం ఏంటంటే టు కాల్ టు వన్ సైడ్, టు కాల్ టు వన్ సైడ్, కాల్ ఫర్ సమన్. సమన్ అన్నమాట, కాల్ అన్నమాట మనకు అర్థమవుతుంది. దాని ఇంకా ఏమంటారంటే ఒకరి పక్కన ఇంకొకరు నిలబడటం, నడవటం. ఎప్పుడైతే పక్కన నిలబడతారో అదొక కంఫర్ట్, అదొక కంఫర్ట్, అదొక ధైర్యం, అదొక భరోసా. సో పక్కన నిలబడటము కంఫర్ట్ అన్న మాటకి గ్రీక్ వర్డ్ లో గ్రీకు పదం పారాకాలియో ఆ పదానికి అర్థం ఏంటంటే పక్కన నిలబడటం లేదా సమన్. సమన్ అంటే పిలవటం, పిలవటం. ఈ ఈ ఆదరణ బైబిల్ గ్రంథంలో ఆదరణ అన్న పదానికి ఎక్కడి నుంచి ఆదరణను మనం పొందుకోగలుగుతాం, ఆదరణకి మూలం ఏంటి అంటే బైబిల్ దేవుడు ఆదరణకర్తగా కనబడతా ఉన్నాడు. బైబిల్ దేవుడు, త్రియేక దేవుడు ముగ్గురులోనూ ఈ క్యారెక్టర్ చూడగలం. తండ్రి ఆదరిస్తాడు, కుమారుడు కూడా ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆదరిస్తాడు. కంఫర్ట్ అన్నది దేవుని యొక్క సుగుణముగా లేఖనాల్లో మనం చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుడు ఆదరణను, సమస్త ఆదరణను అనుగ్రహించువాడుగా ఆయన మనం చూడగలుగుతున్నాం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, దేవుని యొక్క క్యారెక్టర్ ఇది. రోమిలకు రాసిన 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, రోమిలకు రాసిన 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే 5, 6 కలిసి ఉన్నాయి. 6వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడ్డ మాట మీరేక భావము గలవారి ఏకాగ్రవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుడు మహిమపరచు నిమిత్తము, దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఓపికతో ఒకరితో ఒకడు మనసు కలిసిన వారు ఉండినట్లు ఓర్పునకును, అక్కడ అండర్లైన్ చేద్దాం, ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆదరణకు కర్త దేవుడు, సమస్తమైన ఆదరణకు మూలం దేవుడు. తండ్రి ఆ ఆదరణకు కర్తగా, ఆ ఆదరణ అనుగ్రహించేవాడిగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు కోసం కూడా రాయబడ్డ మాట మనం చదవాలి. ఆ 2 థెస్సలోనికి పత్రిక 2:16-17 2 థెస్సలోనికి పత్రిక 2:16-17 చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందును ప్రతి సద్వాక్యముందును మిమ్మను స్థిరపరచునుగాక. తండ్రి అయిన దేవుడు ఆదరణకర్త అని చూసాం. అట్లాగే ప్రభు అయిన యేసు కూడా మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఆదరణ కర్తగా చూస్తాం. ఆయన యోహాను సువార్త 14:4 వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుని కొరకు రాయబడ్డ మాట. మొదటి ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభు, 2వ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అని మనం యోహాను సువార్తలో ప్రభు మాటలను బట్టి మనం చూడగలం 15వ అధ్యాయంలో. అట్లాగే అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 31వచనంలో కావున యూదయ, గలలియ, సమరియ దేశములయందంతటా సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభునందలి భయమును అంటలం చేద్దాం, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ ఆదరణ సంఘానికి లభించింది. ఆయన ఆదరణకర్తగా, కంఫర్టర్ గా ఆయన పిలువబడ్డాడు. కావున పిల్లరా, సంఘంలో చూడాలనుకున్న ఈ క్యారెక్టర్, పౌలు భక్తుడు ఒకరినొకడు ఆదరించండి అన్న ఈ క్యారెక్టరు, అది దేవుని యొక్క సుగుణం. దేవుని బిడ్డలుగా భూమి మీద మనం మన గోల్, మన టార్గెట్ ఒకటే, నేను దేవుని స్వరూపంలోకి మారాలి. దేవుడు ఏమై ఉన్నాడని గ్రంథం చెప్తా ఉందో నేను ఆ క్యారెక్టర్ని కౌగిలించుకోవాలి. దేవుళ్ళు ఏది లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉందో ఆ చీకటి ఎంత మాత్రం కూడా మనలో ఉండడానికి వీల్లేదు. కావున ఉదయకాలం ఆదరణకు మూలం తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మనం చూడగలుగుతా ఉన్నాం. అట్లాగే దేవుడు మనల్ని ఆదరించడానికి 2 సాధనాలు మనకిచ్చాడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన ఎట్లా ఆదరిస్తాడు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎట్లా ఆదరిస్తాడు? ఆయన వాక్యం ద్వారా ఆదరిస్తాడు. ఇక్కడే 4వ అధ్యాయం 18వ వచనంలో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు అని చూడగలుగుతున్నాం. రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏల ఎనగా ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను, లేఖనము వలని ఆదరణ వలనను దేవుని వాక్యం ఆదరిస్తుంది. మనం కీర్తన గ్రంథం చదువుతా ఉన్నాం, 119వ కీర్తన చదువుతా ఉన్నాం. దేవుని వాక్యం ఎట్లాంటి లక్షణాలు కలిగిందో అక్కడ రాయబడింది. కాబట్టి మన కాంటెక్స్ట్ లో దేవుడు హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద కంఫర్ట్స్. హీఈస్ ద సోర్స్ ఆఫ్ కంఫర్ట్. ఆదరణకు ఆయనే మూలం. ఎట్లా ఆదరిస్తాడైనా? తన వాక్యం ద్వారా ఆదరిస్తాడు అని మనం చూడగలుగుతున్నాం. 2వది ఎట్లా ఆదరిస్తాడైనా? ఎట్లా ఆదరిస్తాడైనా చదివిన వాక్య భాగం ఏం మాట్లాడుతుందంటే, ఒకరినొకడు ఆదరించుకోండి. తెసలోనికి మొదటి పత్రిక 5:11 ఆ మాట రాయబడింది. అలాగే 4:18 కూడా ఆ మాట రాయబడింది. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనటి, 4:18. 5:11 మీరిప్పుడు చేయించు కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్లు గాని ఒకరినొకడు ఆదరించి. సంఘం ద్వారా దేవుడు ఆదరిస్తాడు, సహ విశ్వాసుల ద్వారా దేవుడు ఆదరిస్తాడు. ఆదరణ రెండు రకాలుగా మనం పొందుకోగలం అని చూస్తున్నాం. ఒకటి దేవుని వాక్యం, రెండు దేవుని సంఘం. దేవుని సంఘం, పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, కొలసీ సంఘానికి కూడా రాస్తూ, వారి దగ్గరికి తన పనివారిని పంపించాడు, తన సహదాసుని పంపించాడు. వారిని నా జత పనివారు అన్నాడు. వాళ్ళు ఎందుకోసం పంపిస్తున్నాడు సంఘానికి, సంఘాల వద్దకి, తన టీం మెంబర్స్ని ఎందుకోసం పంపిస్తున్నాడో రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకును ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారం తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ వద్దకు పంపితిని. కాబట్టి మా విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని ఓదారుస్తాడు, దాన్ని ఆదరిస్తాడు అని కూడా రాయబడింది వేరే ట్రాన్స్లేషన్స్ లో కూడా. కొలసలికి రాసిన పత్రిక 4:7 ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడినైన తుకీకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. కాబట్టి మిమ్మల్ని ఆదరించడానికి మిమ్మల్ని పంపిస్తున్నాను సంఘం దగ్గరికి. ఈ విషయాలన్నీ చెప్పి సంఘాన్ని ఆదరించడం కొరకు నేను నా టీం సభ్యులను పంపిస్తున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. అదే 10వచనం చదివితే, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞను పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనడి 11వచనం. మరి యూస్టు అను యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తం నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగాను. కావున పిల్లరా, మనం దేవుని యొక్క సుగుణమైన లక్షణం, దేవుని యొక్క సుగుణం ఆదరణ కంఫర్ట్ అని మనం చదువుతా ఉండగా, ఆ లక్షణం రక్షించబడ్డ మనలో కనిపించాలట. ఆ లక్షణం రక్షించబడ్డ సంఘంలో, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం, ఆయన శరీరమైన సంఘం, ఆ సంఘంలో ఈ క్యారెక్టర్ కనబడాలట. అందుకొరకు క్రైస్తవ్యం కొరకు చాలా మంది అన్యుల్లో నుంచి రక్షణలోకి వచ్చిన వారు, లేదా బలహీనంగా విశ్వాసంలో ఉన్నవారు కూడా, వారు శ్రమలో పొంగిపోయే పరిస్థితుల్లో వారు చూపించే ప్రేమ వాట్సన్ గారు ఆయన చర్చెస్ ని స్టడీ చేస్తా ఆర్టికల్స్ రాస్తాడు. అందులో ఆయన ప్రాక్టికల్ గా చూసిన ఒక ఆర్టికల్ అది పంపించాడు. అది జరిగిన వాస్తవమే. అదేంటంటే, సంఘంలో ఉన్న ఒకరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అబ్రాడ్ లో ఫారెన్ కంట్రీలో ఉన్నారు. ఫారెన్లో యాక్సిడెంట్ జరిగి ఆయన చనిపోయాడు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించాలి. మామూలుగా చనిపోవడం అనేది గొప్ప దుఃఖాన్ని కలిగించేది. కానీ ఎక్కడో దేశంలో చనిపోయాడు అన్న మాట దగ్గర ఇప్పుడు ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి, లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ సంఘం ఎట్లా స్పందించిందంటే, ఈవెన్ వారు ఆ సమయంలో ఏ పని చేసుకోలేరు, ఏ పని చేసుకోలేరు, హెల్ప్లెస్ అయిపోతారు. అట్లాంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళు టర్న్ పెట్టుకొని రోజుకొకరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆ కుటుంబానికి కావలసిన భోజనాన్ని తీసుకుని వెళ్ళటం, వాళ్ళతో గడపటం, వాళ్ళు కాస్త భోజనం చేసేటట్లుగా ఎంకరేజ్ చేయటం, అది ఒకరు చేస్తున్న పని. ఇంకొకరు వాళ్ళకున్న ఆ దీవెను బట్టి వారు ఆ బాడీని అక్కడి నుంచి తీసుకురావడానికి టికెట్స్ అన్ని బుక్ చేసి, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసి ఒక ఇద్దరిని పంపించారు. సో వాళ్ళిద్దరూ డెడికేట్ చేసుకుని వెళ్ళి అక్కడ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చారు. ఇంకొకరు బాధ్యత తీసుకొని ఆ బాడీని భూస్థాపన నిమిత్తము బరియల్ గ్రౌండ్ లో ఆ స్థలాన్ని తీసుకోవటం, సిద్ధం చేయటం, ఇలా చేసి మొత్తం కార్యక్రమం అంతా కూడా ఈ దుఃఖంలో వేరే చేసుకోవాలి, కానీ వరకు ఒక సంఘం ఉంది, ఆ సంఘం ఈ బాధ్యతలు తీసుకొని ఈ పనులన్నీ చేసిన తర్వాత వారు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లేదంటే ఆదరణ కొడుకు పెట్టుకుంటారు. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఆదరణ కొడుకు పెడతాం. ఆదరణ కొడుకు దగ్గర వారు ఆ దుఃఖం అంతట్లో నుంచి మేము ఎట్లా ఆదరించబడ్డామంటే, ఆ పరిస్థితుల్లో మీరు చూపించిన ప్రేమ, మాతో పాటు ఉండటం, మాకు కావలసిన భోజనాన్ని అందించటం, ఆ బరియర్ కార్యక్రమంలో హెల్ప్ చేయటం, ఈవెన్ ఆ ఫారిన్ కంట్రీలో ఉన్న బాడీని తెప్పించడానికి సంగముగా మీరు చేసిన విషయాన్ని బట్టి మేమంతా మీకు రుణగ్రస్తులమై ఉన్నాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆ సంఘం దానికి స్పందించిన విధానం ఏంటంటే, థ్యాంక్స్ అన్నది బయట వాళ్ళకి చెప్పాలి, వీఆర్ వన్ ఫ్యామిలీ, ఒక్క తండ్రి పిల్లలు, ఒక్క పట్టణ వాసులు, ఒక్క శరీరంలో అవయవాలు అని ఆ మాట వాళ్ళు చెప్పారట. అది ఆయన ఎంతగానో కదిలించి రాశారు. చాలా సార్లు మనం ఆలోచించాల్సింది, రోమిలికి రాసిన, సారీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం నుంచి సంఘాన్ని శరీరంతో పోల్చాడు. వేరువేరు అవయవాలు, ఒక్క శరీరం. ఒక అవయవం బాధపడ్డప్పుడు అవయవాలన్నీ దాంతో పాటు బాధపడతాయి, ఒక అవయవం సుఖపడ్డప్పుడు అవయవాలన్నీ సంతోషిస్తాయి. కారణం ఏంటి? ఆ అవయవాల మధ్య ఉన్న నాడీ వ్యవస్థ, న్యూరో సిస్టమ్, ఇంటర్ కనెక్షన్, లింక్, ఆ లింకేజ్ వల్ల దేవుని సంఘంలో దేవుడు అట్లాంటి బంధం, అవినాభావ బంధం, ఒకరు బాధపడితే మరొకరు బాధపడటం, ఒకరు సంతోషపడితే మరొకరు సంతోషించటం, అందుకే ఏడ్చి వారితో ఏడవండి, నవ్వువారితో నవ్వండి. అంతే తప్ప మేము పేరుకు మాత్రమే సంఘంగా ఉంటాం గాని మాకు ఆ నొప్పి మాకెందుకు వచ్చింది, ఆ సంతోషం మాకేం కావాలి అన్నవారుగా మనం ఉండకూడదు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు సంఘాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఈ మాటలు సంఘాన్ని నేర్పిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం, మీ శరీరాలను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవునికి డెడికేట్ చేసేసుకోండి అన్నాడు. దేవునికి డెడికేట్ చేసేసుకోండి అని చెప్పిన ఆయన కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే, 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగం గలవారే. అనురాగం ఉండాలట. దేవునికి డెడికేట్ చేసేసుకున్నాం కాబట్టి దేవుడికి మాత్రమే డెడికేట్ చేసుకున్నాం కాదు, దేవుడు తన సంఘంలో మనం ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. సంఘం కొరకు కూడా మనం డెడికేట్ చేసుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిచ్చు. కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండు, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి. అది ప్రభునందు ప్రియులరా మనకి ఇవ్వబడ్డ సంఘ నియమాలు, సంఘ నియమాలు. కాబట్టి ఆదరణ వాక్యం ద్వారా మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం మనల్ని తప్పకుండా ఆదరిస్తారు. అందుకే ఆదరణ కొడుకులో వాక్యం చెప్తారు. ఎవరైనా కోల్పోయినప్పుడు, గొప్ప దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యంలో ఏముంది? మొదటి దశలో 4:18 నిద్రించిన వారిని గుర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదని చెప్పిన ఆ మాటలని చెప్పి చివరిలో ఆ మాట అంటున్నాడు. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. ఒకటి వాక్యం ద్వారా ఆదరించబడతాం, రెండు సంఘం ద్వారా ఆదరించబడతాం, సంఘం ద్వారా ఆదరించబడతాం. మూడవ మాట, అందరూ ఆదరించబడతారా లేకపోతే ఈ ఆదరణ పొందడానికి మన పక్షంగా ఏమైనా మనకు బాధ్యత ఉందా, మన పక్షంగా మనకేమైనా బాధ్యత ఉందా? దేవుడు ఆదరణకు మూలంగా కనబడతా ఉన్నాడు. దేవుని వాక్యం ఆదరించేదే కనబడతా ఉంది. దేవుని సంఘం ఆదరణ దొరికే స్థలముగా కనబడుతుంది. అయితే మనం ఎట్లా ఉండాలి ఆదరణ పొందాలంటే? ఎందుకు మనం ఈ ఆదరణ పొందలేకపోతాం, కారణం ఏంటో కూడా మనకి అర్థం కావాలి. అందులో దేవుడి నుంచి మనం ఎందుకు ఆదరణ పొందలేమంటే దేవుడితో ఉన్న బంధం మీద అది ఆధారపడి ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 3:12 చదివితే, పన్నెండవ వచనంలో ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉంది. మనం ప్రార్థించేవారిగా ఉంటే, మనం నీతిమంతులుగా ఆయనకు భయపడేవారుగా ఉంటే ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు, మన ఆదరిస్తాడు. మనం ఒకవేళ కీడు చేయవారిగా ఉంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు. మనం ఆయన దగ్గర నుంచి ఆదరణ పొందలేం. అందుకొరకు చాలా సార్లు శ్రమ కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, ఎవరినైనా కోల్పోయినప్పుడు అక్కడ మనం ఎట్లా స్పందిస్తున్నాము అన్నది కూడా చాలా కీలకం. ఎందుకు కొంతమంది ఇంకా ఏడుస్తూనే ఆ గాయం మారకుండా బాధపడతా ఉంటారంటే, వారు దాన్ని నెగిటివ్ గా తీసుకోవడాన్ని బట్టి. నేనంటాను, మొన్న ఈ ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ అమ్మ మరియమ్మ కడపలో ఉంటే ఆవిడ కలిసే అవకాశం వచ్చింది. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది, 7 సంవత్సరం అయిపోయిన ఇంకా ఏడుస్తూనే ఉంది. ఎట్లా మర్చిపోద్ది, కొడుకు కదా. చాలా విషయాలు చెప్పింది, ఆయన అలా సేవ చేశాడు, ఎట్లా ఉన్నాడు. తర్వాత పెద్దగా కనిపించాడు గాని 2000 రూపాయలు నా దగ్గర నేను డబ్బులు పంపిస్తా ఉంటే అక్కడ రూమ్ లో ఉండేవాడు. ఆ 2000 రూపాయలతో అన్ని చూసుకునేవాడు, ఆ ట్యూషన్ చెప్పేవాడు, పార్ట్ టైం వర్క్ చేసుకునేవాడు, అలా చదువుకున్నాడు. తర్వాత పరిచయకి వెళ్ళిన తర్వాత కూడా నేను చదువుకోనంటే నేను పంపిస్తే మళ్ళా చదువుకున్నాడు. ఇవన్నీ బాగానే చెప్తుంది ఏడుస్తూనే ఉంది. ఇక ఉండబట్టలేక నేను ఇదేంటమ్మా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనసే లేనట్టుంది, నువ్వు ఇక్కడే ఉండేలా ఉన్నావేంటి అన్నాను. మనం ఆయన కలుసుకుంటాము అన్న నిరీక్షణ లేకపోతే ఎట్లా? ఆయనే కాదు, మనం పరిశుద్ధులందరినీ కలుసుకుంటాం. ఎప్పుడైతే యోగ భక్తుల్లాగా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని మనం ఆయన ఆ పరిస్థితుల్లో మన దేవుడితో మన రిలేషన్ ని పాడు చేసుకోకుండా కాపాడుకోగలిగితే, మనం తిరిగి దాన్ని బట్టి ఆ శ్రమను బట్టి స్తుతించగలిగితే, సమస్త ఆదరణకు కర్తయ్య దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఇంకా ఆయన ప్రశ్నిస్తూ ఎందుకు అట్లా జరిగిందో, నాకే ఎందుకు జరిగింది అన్న వారిగా ఉంటే అవిశ్వాసం ఆయన హానం చేయదు, ఆయన నొప్పిస్తుంది. ఆయన మెచ్చుకోడు కూడా, నా పిల్లలు నా దగ్గరికి రావడానికి ఏడుస్తా ఉంటే తండ్రికి ఎట్లా ఉంటుంది? మీరే మీ పిల్లల్ని నానా నా దగ్గరికి రా అని పిలుస్తా ఉంటే ఏదో భూతాన్ చూసినట్టుగా బేరమంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయనతో రిలేషన్ ఉండాలి. ఆయనతో రిలేషన్ లేకుండా దేవుడు నన్ను ఆదరిస్తాడంటే అవదు, ఆదరిస్తాడు అవదు. నిన్న ఒక ఆయనతో మాట్లాడతావన్నా భార్య సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇక ఆయన అంటాడు, అన్న ఇక నా జీవితం అంతే అన్న, నా జీవితం అంతే, ఇంకొక ఆవిడ చేసుకున్నాడు కానీ సెట్ కాలేదంటే పిల్లలకి ఆవిడకి మధ్య ఉంటది కదా గ్యాప్. ఇంకంతేనా నా జీవితం అయిపోయింది. చాలా మొదటి రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను, బాబు జీవితం అంటే పెళ్ళే కాదు, జీవితం అంటే ఇదే కాదు. దేవుడి మీద ఆధారపడు, అన్ని విషయాలు స్తుతించు, అన్ని విషయాలు ప్రభువును స్తుతించు. అదే ఎప్పుడైతే సాతాను మోసం చేస్తాడు, మనం అక్కడెట్లా స్తుతిస్తాం? అది ఆయన్ని రేపుకుంటూనే ఉంటాం, ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాం, ఆయన నిందిస్తూనే ఉంటాం, సాతానికి అవకాశం ఇస్తాం. తప్పకుండా దేవుడి ఈ గొప్ప ఆదరణి మనం పొందుకోలేం, ఈ గొప్ప ఆదరణి మనం పొందుకోలేం. కావున ప్రియుల దేవునితో సరి అయిన సంబంధం ఆయన నుంచి ఆదరణ పొందడానికి చాలా హెల్ప్ అవుతుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 14:21 నుంచి చదివితే, పద్నాలుగో అధ్యాయము ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని కొరకు 16 నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపుగా ఆత్మను అనుగ్రహించను. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేశాడు, సంఘంతో సహవాసం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ వాగ్దానం చేసిన ఆత్మదేవుడు ఆయన మనల్ని ఎట్లా ఆదరిస్తాడు? 21 చదివితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునివాడి నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. 23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఆయనకు మాట వింటా ఉంటే, విధేయత చూపిస్తా ఉంటే ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆదరణకర్త అయిన దేవుని యొక్క ఆదరణ మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఆయనతో సరి అయిన బంధాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని కూడా మనం భుజించాలి. వాక్యాన్ని మనం రోజు 3 భోజనం చేస్తున్నట్టుగా, అందుకే కీర్తన గ్రంథం 1 దివారాత్రులు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యం మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుందని వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మూలవాక్యాన్ని మళ్ళీ చదువుదాం. మూలవాక్యం తెస్సలోనిక 5:11 కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే సంఘంలో మనం చూడగలుగుతున్నాం. తెస్సలోనిక సంఘంలో మీరు చేస్తున్నారు, కానీ నన్ను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. మీరు చేయట్లేదంటలా సంఘంలో జరుగుతుంది. తెస్సలోనిక సంఘంలో ఉన్న వారికి ఇది అర్థమైంది. అట్లాగే దాన్ని పౌలు చూడగలుగుతున్నాడు. మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఏంటది, ఒకరినొకడు ఆదరించండి. మనం చూడగలిగా ఆదరణ అంటే కలిసి పక్కన నిలబడ్డం. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకి స్ఫూర్తిగా చూస్తున్నాం. ఎట్లా ఆదరిస్తారు? వాక్యం ద్వారా ఆదరిస్తారు, అట్లాగే సంఘం ద్వారా ఆదరిస్తారు. మనం ఏం చేయాలి? దేవునితో సరి అయిన బంధం. తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు. ఏం చేయాలి? ఆ ట్రైనింగ్ ఎట్లా తీసుకోవాలి? నవ్వుతానే నా మేలు కొరకే, నాకేదో నేర్పించడం కొరకే అన్నట్టుగా తీసుకోవాలి తప్ప, దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే నష్టపోతాం. దేవుని వాక్యాన్ని మొక్కుబడిగా, మొక్కస్థుతిగా కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా వాక్య తలంపులు దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. సంఘంతో కలిసి ఉండాలి, సంఘంతో కలిసి ఉండాలి. మనం ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం చేయడం ప్రారంభిస్తే అందరిలో ఆ కదలికను మనం చూడగలుగుతాం. రెండవ మాట ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్న రెండవ మాట క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. 5:11 ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. క్షేమాభివృద్ధి అన్న మాట ఇంగ్లీష్ లో ఎడిఫై అని రాయబడింది. దానికి గ్రీక్ పదం ఐకోడోమియో అన్న పదం రాయబడింది. దాని అర్థం ఏంటంటే టు బిల్డ్ ఎ హౌస్, కట్టడం, నిర్మించటం, నిలబెట్టడం. క్షేమాభివృద్ధి అన్న మాట దగ్గర కట్టడం అని రాయబడింది. కాబట్టి అందరూ, ప్రతి వ్యక్తి కూడా, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి కూడా వారు నేర్చుకుంటా ఉంటారు, ఎదుగుతా ఉంటారు, వాళ్ళు తమ జీవితాన్ని కట్టుకుంటా ఉంటారు. ఈ ప్రాసెస్ లో వారు కట్టుకోవడానికి ఆశపడతా ఉన్నప్పుడు మన పాత్ర ఏంటో ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మన పాత్ర ఏంటో మాట్లాడుతుంది. ఇదెంత ఇంపార్టెంటో వాక్యంలోంచి మనం అర్థం కావాలి. రోమీలకు రాసిన పత్రిక 14:19 చదివితే, పంతొమ్మిది కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము, ఫుట్నోట్ లో వెంటాడుదుము అని రాయబడింది. ఇది క్షేమాభివృద్ధి కలుగజేసే విషయాల్ని వెంటాడాలట, వదులుకోకూడదట. పరస్పర క్షేమాభివృద్ధి, ఒకరికొకరికి క్షేమాభివృద్ధి కలుగచే విషయాలను దాన్ని వెంటాడదము. పరస్పర క్షేమాభివృద్ధి కలుగచే వాటిని ఆసక్తితో అనుసరింతము. సోమవారము మంగళవారము మనం గురు బైబిల్ స్టడీ చేస్తాం. నేను గురు బైబిల్ స్టడీలో ఇదే మాట పెట్టాం, బాబు మీరు అడిగే ప్రశ్నలు ఒకరికొకరు హెల్ప్ అవ్వాలి, లేదా మేలు చేసే ప్రశ్నలు. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి మేలు అవ్వాలి, వినేవారికి ఉపయోగపడాలి, చెప్పేవారు కూడా ఆలోచించేలా ఉండాలి. మేలు కలుగు చేసే ప్రశ్నలు, క్షేమాభివృద్ధి కలుగజేసే ప్రశ్నలు. అంతకుముందు నేను వేరొక బైబిల్ స్టడీ జరుగుతున్నాను. అది ఎట్లా ఉంటుందంటే, నాకు నీకంటే జ్ఞానం ఎక్కువ అని చెప్పుకునే పరిస్థితి. నాలా ఇంకెవరు ఆలోచించట్లేదు, నాలా ఎవరు ప్రశ్నించట్లేదు, నాలా ఎవరు సమాధానం చెప్పట్లేదు. అది నా మాట, మా సంభాషణ నా సహోదరుడికి ఎంత ఉపయోగపడతాదో కాదు, అది నా జ్ఞానాన్ని ప్రదర్శించుకునే వేదిక, నేనేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం. దాంట్లో ఎట్లాంటి క్షేమాభివృద్ధిని మనం చూడలేం. వాక్యం ఆదరించాలి, కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అఫెండ్ అవుతాం, నొచ్చుకుంటాం, గాయం చేసే మాటలు, కత్తిపోటు వంటి మాటలు, బాధ పెట్టే మాటలు, అవి ఎంతమాత్రం కూడా పరిశుద్ధులకు తగినది కాదు. కాబట్టి పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసే వాటిని వెంటాడాలి అని వాక్యం మాట్లాడుతుంది. అక్కడే 14:14 అంటే ఏం చేయాలి 20:20 మాట్లాడుతున్నాడు ఆయన. 20:20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. దీనివల్ల అవిశ్వాసి లేదా అల్పవిశ్వాసి నొచ్చుకుంటున్నాడు, అట్లాంటివి చేయొద్దు. దేవుని పని పాడవుతుంది, అలాంటివి చేయొద్దు. 15:15 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక నేను అన్నది దేవుడు అందుకే అసహించుకుంటాడు. నేను అన్నది ఎప్పుడు అది సాతాను స్వభావం, సాతాను ఆరిజినేటర్ దానికి. నేను అన్న ఈగో, నేను అన్న స్వయం, నాది, నాకు, సెపరేట్ అయిపోయే మనస్తత్వం.
నేను చాలా సార్లు ఈ మాట అంటాను సంఘ నాయకులను కూడా మాట్లాడుతున్నప్పుడు, నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాను. నీతో ఎవరైనా కలిసి వస్తున్నారా, నిన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా? లేదండి, నేను నాకెవరు ఉండరు, నేను నా దేవుడు మాత్రమే అని ఎవరైనా చెప్తే అర్థమేంటంటే ఈ మనిషి చాలా బలహీనుడు, చాలా బలహీనుడు. ఒకరితో కలిసి వెళ్ళలేడు, ఒకరిని కలుపుకోలేడు. సంఘం మందగా రాయబడింది. ఎందుకు మందగా రాయబడింది అన్న మాట దగ్గర ఒంటరిగా ఉండకూడదు. 99 గొర్రెల మందలోంచి ఒకటి బయటకు పోతే తప్పు దాందే దాందే. కలిసి వెళ్ళటం నేర్చుకోవాలి, కలిసి ఉండటం నేర్చుకోవాలి, మాటలు కలపటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది. మనసు మంచిదే కావచ్చు, మాటలు అందుకే మన మాటలు ఉప్పు వేసినట్టుగా కృపాసహితముగా రుచికరంగా వాళ్ళని తృప్తిపరిచేదిగా ఆనందింపు చేసేదిగా ఏమి నీ సొమ్మేం పోయింది? వంకర మాటలు మాట్లాడు, మూతి తిప్పుకుని మాట్లాడు, బాధ పెట్టడం వల్ల నష్టం కదా, గాయపరచడం కదా. అందుకోసం మాట్లాడేటప్పుడు నా మాట క్షేమాభివృద్ధి కలగజేసేదిగా ఉందా అని చూసుకోవటం మనం నేర్పించబడతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే అక్కడ రాయబడ్డ మాట కాగా, బలవంతులమైన మనం మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యంను భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు నాకు కాదు, నాకు కాదు క్షేమాభివృద్ధి, నేను కాదు ఎడిఫై అవ్వాల్సింది, నేను కాదు బలపడ్డం, నేను అన్న స్వార్థం ఎప్పుడు సంఘంలో ఉండకూడదు. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకునలేదు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి ఏంటి, తను తాను సంతోషపరచుకున్నాడా? కాదు, కాదు. కావున ప్రిల్లరా, మనం చాలా ప్రాముఖ్యమైన మాటగా ఈ మాటలు చూస్తున్నాం. వెంటాడాలి క్షేమాభివృద్ధి కొరకు, వెంటాడాలి మిగతా వాళ్ళని బలపరచడం కొరకు. మనం సమయాన్ని కేటాయించాలి, బలహీనుల దౌర్బల్యాన్ని భరించాలి. నాకేంటి లాభం కాదు, నా సహోదరుడు ఇలా చేస్తే బలపడతాడు అని ఇతరుల కొరకు ఆలోచించే వారిగా ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుడు సంఘం నుంచి సంఘాన్ని ఏర్పాటు చేయడం వెనకాల దేవుని ఉద్దేశం అదే, సంఘాన్ని ఏర్పాటు చేయడం వెనకాల దేవుని ఉద్దేశం అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం చదివితే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, అండర్లైన్ చేద్దాం, సంపూర్ణ పురుషుల మగ వరకు. మనం సంపూర్ణతలోకి రావాలట, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసుక్రీస్తు ప్రభు లాగా మనం మారాలట. క్రీస్తు తాను తాను సంతోషపరచుకోలేదు కాబట్టి మనం క్రీస్తులాగా మారాలి. అంటే అర్థం ఏంటి? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు ప్రతి వ్యక్తి సంపూర్ణ అవ్వాలి. ఆర్ఐటీ రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ, మనం వాళ్ళ చేత శిక్షణ కూడా పొందుతా ఉన్నాం. వాళ్ళు రాసుకున్న మాట ఇదే, మేము ప్రతి వ్యక్తిని సంపూర్ణ చేయాలి. అంటే మేము సంపాదించుకోవాలి, మేము బలపడాలి కాదు. దేవుడు మాకు నేర్పించాడు మేము పక్క వాళ్ళని సంపూర్ణ చేయాలి. ఎప్పుడైతే పక్క వాళ్ళని సంపూర్ణ చేయాలని అనుకుంటామో ఆటోమేటిక్ గా మనం ఎదుగుతాం, ఆటోమేటిక్ గా మనం ఎదుగుతాం. నేను ఈ మాట చెబితే వాళ్ళకి ఏదో నేర్చేసుకుంటారు, నాకు తెలిసింది వాళ్ళకి చెప్పేస్తే ఎట్లాగా, నాది నాకు కదా, నాకు దీనివల్ల ఏం పేరు వచ్చింది, దీనివల్ల ఏం గుర్తుకు వచ్చింది. ఎప్పుడైనా సరే నాకేంటి లాభం అని ఆలోచిస్తే మనం సంఘంలోంచి బయటకు వచ్చేస్తాం, మనం వేరుపడిపోతాం, మనం ఉండలేం. కాబట్టి అక్కడ 13వ వచనం రాయబడ్డ మాట, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలని అన్నమాట. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా దాని కొరకు దేవుడు సంఘములు కొందరిని నియమించాడు. ఆయన కొందరిని అపొస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ ఏం చేయాలి? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, అందుకోసం కాదు. ఎవరు గొప్ప అది కూడా కాదు, ఎవరు పాత్ర వాళ్ళు పోషించి సంఘానికి, ఆయన శరీరానికి క్షేమాభివృద్ధి కలగ చేయడానికి ఆయన వీరందరూ కావలసిన కృపావరాలు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని 16వ వచనానికి వస్తే, ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము సంఘం చక్కగా అమర్చబడి, అండర్లైన్ చేద్దాం, తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. ప్రతి కీలు శరీర క్షేమానికి ఏదో ఒకటి ఇస్తుంది. అందుకే మన బాడీలో అన్ని ప్రతిది పనిచేస్తుందంటే శరీరం యొక్క క్షేమం కొరకు, శరీరం యొక్క క్షేమం కొరకు, మన శరీరానికి కావలసిన ఇవ్వడం కొరకు ప్రతిది కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ప్రతి ఆర్గన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఏ ఆర్గన్ తన పని అది శక్తి వంచన లేకుండా కాంట్రిబ్యూట్ చేయడాన్ని బట్టి హోల్ బాడీ, మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంది. క్రీస్తు సంఘం అనే శరీరం దేవుడు ఏర్పాటు చేసుకున్న శరీరం. అందుకే మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా సంఘ సహవాసంలో ఉండాలి. మళ్ళీ ఆ సంఘ సహవాసం అంటే గుడి కాదు, బోర్డు కాదు. నేను నిన్న ఒక మందిరాన్ని చూస్తా ఉన్నాను, అది ఎప్పటి నుంచో మందిరం చూస్తున్నాను. మందిరం బాగుంటుంది, రోడ్డు పక్కన కట్టారు, ఎప్పుడు మనుషులు ఉంటారు, కానీ పైన మాత్రం బోర్డు ఉంటుంది, జీవము గల దేవుని సంఘం. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు కనబడరు, ఏం బాబు అంటే సంఘం, మరి మనుషులు ఏరు లేరు, గోడలే ఉన్నాయి, గోడలే ఉన్నాయి. ఇవన్నీ గోడల్లో ప్రాక్టీస్ చేసేది కాదు, గదుల్లో ప్రాక్టీస్ చేసేది కాదు. బాడీ అంటే శరీరం, అవయవాలు, మనుషులు, గ్రూప్. అందుకే అంత ఎస్ఎఫ్జే సహవాసాలన్నీ కూడా సంఘాలే, అనుదిన సంఘాలు. ఆన్లైన్లో మేము కూడుకుంటున్నాం అంటే అవును, ఆన్లైన్లో కూడుకోవడం ఆగొద్దు, గృహదర్శనాలకు వెళ్ళండి. మేము ఆరాధనలో మాట్లాడడానికి మాకు టైం ఇవ్వట్లేదు, తర్వాత ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. ఎవరికైనా బాగాలేదా ప్రార్థన చేయండి, ఫోన్ చేయండి, ఆదరించండి, వెళ్ళండి శుభకార్యాలకు, వెళ్ళండి. మరీ ప్రాముఖ్యంగా వాళ్ళ దుఃఖంలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టగానే ఏదో సింబల్ పెట్టడమే కాదు, సింబల్ పెట్టండి, రియాక్ట్ అవ్వండి, ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి అవయవము తన తన పరిమాణం చెప్పిన పనిచేస్తూ ఉంటే శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎవరు ఎవరు చేయాల్సిన పాత్ర, ఎవరికి ఇచ్చిన కృపావరాలు వారు వాడుకోవాలి. అదే 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదివితే, 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదివితే, విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియొద్దు, దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని రాయబడింది. నువ్వు మాట్లాడితే వాళ్ళకి మేలుగా ఉండాలి, గాయం కట్టేదిగా ఉండాలి, ఆదరణ కలిగించేదిగా ఉండాలి. భలే చెప్పావన్నా, భలే చెప్పావక్క, థ్యాంక్స్ ఈ సలహాకి, ఈ మాటల ద్వారా మేము చాలా ఆదరించబడ్డాం అన్నట్టుగా ఉండాలి. మాట్లాడితే బీపీ రాకూడదు, అలాంటి గాయపరిచే మాటలుగా మన మాటలు ఉండకూడదు. లేదు లేదు, నేను మాట్లాడితే రియాక్షన్స్ అలాగే వస్తాయి, కొంతమంది మాట్లాడితే ఏ మాట్లాడినా తలనొప్పి. అప్పుడు చేయగలిగిన మాట ఏంటంటే, ప్రభువా నాకు మారు మనసు ఇవ్వండి, నా నాళ్ళకి తల్లి వేయండి. మంచిది మంచిది. కొన్నిసార్లు ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించుకు మాట్లాడతారు తెలియదు. ఒక ఆవిడ బైబిల్ స్టడీలో అంటా ఉంది, నేను మహేష్ గారికి 1,20,000 ఇచ్చాననుకోండి, ఆయన వాడేసుకున్నాడు అనుకోండి అని అంటుంది. సరే చెప్పాలన్న ఉద్దేశం బాగానే ఉంది, వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈవిడ 20,000 మహేష్ గారు పంపించిందేమో, ఆయన వాడేసుకున్నాడేమో, అందుకోసం చెప్తుందేమో. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు అది మేలు చేసేదే కదా, ఎట్లాంటి భావం వెళ్తుంది అవన్నీ ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు పరస్పర క్షేమాభివృద్ధి కలిగజేసేవిగా అనుకూల వచనాలుగానే ఉండాలి తప్ప వినువారికి వినేటట్లుగా మేలు చేసేవిగా ఉండాలని వాక్యం ద్వారా బోధించబడతా ఉన్నాం. కావున ప్రియులారా, ఈ వాక్యాల వెలుగులో 2 మాటలు ఉదయకాలం మనం వింటూ ఉన్నాం. ఒకటి ఆదరణ మూల వాక్యాన్ని చదివించి ముగిస్తాను. మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అని చదివితే, మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అని చదివితే, కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్లుగానే సంఘం చేస్తుంది. తెసలోనిక సంఘం బాగుంది, తెసలోనిక సంఘంలో ఈ రెండు చూడగలుగుతున్నాడు, దాన్ని ఎంకరేజ్ చేస్తూ చెయ్యండి అని చెప్తున్నాడు. చెయ్యట్లేదు అని చెప్పట్లా, చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది. మనం కూడా చేస్తున్నా లేదా పరీక్ష చేసుకోవడం మంచిది. ఏంటది, ఒకరినొకడు ఆదరించండి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయండి. ఒకరినొకడు ఆదరించండి, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయండి. ప్రభు అటు కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.